కొంతమందికి అనుమానం, అపవర్గం అంటే ఇక భూమి మీదకి రావా, ఎప్పుడు అమ్మవారి దగ్గరే ఉంటావానని. ఎప్పుడు అమ్మవారి దగ్గర ఉండే ఆ దేవతలే కాకుండా సనక సనందనాదులు, సప్త ఋషులు, ప్రజాపతులు, నారదుడు, ఇటువంటి వాళ్ళకు కూడా ఉన్న మోక్షం అపవర్గం అని పిలువబడుతుంది. ఎందుకని, ఇప్పుడు నారదుడు ఉన్నాడు, ఆయనకి మళ్ళీ జన్మలేస్తుమా? ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వైకుంఠానికి, బ్రహ్మలోకానికి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాగలుగుతాడు. అలా అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేటటువంటి జన్మ ఎత్తాం అనుకోండి మనం, అందులో ఇక మనకి పోయేదే ఉండదు, నష్టం ఉండదు. ఒకవేళ చిన్న పొరపాటు చేసినా టెంపరీగా వస్తాం, మళ్ళీ తిరిగి అమ్మ తన దగ్గరికే పట్టుకెడుతుంది. నారదుడు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేశాడు. మీరు ఎలాగో 32 రోజులు పాటు దేవీ భాగవతం వింటున్నారుగా, అందులో ప్రత్యేకంగా ఆయన కథ ఉంటుంది, నారద సంసారం అని ఒక కథ ఉంటుంది అన్నమాట క్లుప్తంగా. అందులో నారదుడు కూడా ఓ చిన్న పొరపాటు చేసి గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు, ఆడదైపోయాడు. మొగాడై సంసారంలో ప్రవేశించడు కాదు, నారదుడు కూడా స్త్రీగా మారి ఒక ధర్మధ్వజుడని రాజుని పెళ్లి చేసుకుని 20 మంది పిల్లల్ని, కానీ ఆ పిల్లలు చచ్చిపోతే ఏడ్చాడు. కానీ ఎక్కువ కాలం లేదు, అది నారదుడికి కొంచెం అహంకారం రాగానే అమ్మ అహంకారం వచ్చిన ఆయన్ని కొంతకాలం భూమికి పంపి ఓ స్త్రీని చేసి సంసారం అంటే ఏమిటో చూపించి ఏడిపించి మళ్ళీ తిరిగి తన దగ్గర పట్టుపోయింది. అలాంటి తాత్కాలిక జన్మలు వచ్చి నష్టపోకుండా ఉండే జన్మతో ఉన్నటువంటి వాడు అపవర్గం పొందినవాడే. సనక సనందనాథులకి జన్మ లేదు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఏ లోకానికైనా పెడతారు, ప్రళయకాలంలో కూడా నశించరు వాళ్ళు. ప్రపంచమంతా లోకమంతా నాశనం అయిపోయినప్పుడు మార్కండేయుడితో పాటు వాళ్ళు ఉంటారు. అది అపవర్గం అంటే మోక్షం అంటే. కాబట్టి అయితే సనక సనందనాథుల కోవకి చెందిన జన్మయినా రావాలి, లేదా ఇంకా జన్మలేని అమ్మవారి యొక్క సన్నిధానంలో ఉండే దేవతలు ఉంటారు కదా, వాళ్ళు వరసగా మనకి మాఘేంద్రి, చాముండ, మహాలక్ష్మి, సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదనాథుడు, అనంగరేఖ, అనంగ వేగిని, అనంగ అంకుశ, అనంగ వాలిని, ఇటువంటి దేవతల రూపంలో అయినా పుడతాం మనం. ఆ రూపంలో ఉన్నవాడికి ఎలాగో పతనం ఉండదు. ఆ స్థాయి జన్మ రావడం ఉందే అమ్మ సన్నిధానంలో ఉండే జన్మ, అది అపవర్గం. తాత్కాలిక సుఖాల జన్మ స్వర్గం, ఈ రెండు అమ్మేవలసింది మళ్ళీ. అందుకే స్వర్గాపవర్గదా, స్వర్గ అపవర్గ ద ఇచ్చున్నది సంబోధిస్తున్నాం గనక స్వర్గాపవర్గదే. ఇటు స్వర్గము అటు అపవర్గము రెండూ ఇచ్చే ఓ తల్లి తే నీ కొరకు నమః, నమస్కారము అస్తు అయ్యు అవుగాక, నీకోసం నమస్కారం సుమ అంటున్నాడు అన్నమాట దేవతలు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓ జగన్మాత, మంగళములకు కూడా మంగళం, అన్ని మంగళములకు మాంగళ్యాన్ని ఇస్తారు. సాధారణంగా కొన్ని వస్తువులు మంగళ వస్తువులు అంటాం. ఏమేంటవి? బిల్వవృక్షం ఉంది, శుభమిచ్చే చెట్టు. కానీ ఆ బిల్వవృక్షానికి ఆ శుభం ఎవరిస్తున్నారు? ఆ శుభమిచ్చే చెట్టుకి శుభమునిచ్చేది మళ్ళీ అమ్మే. బంగారం గొప్ప శుభమిచ్చే ధాతువు, దానికి ఆ శుభం కలిగించింది అమ్మ. ఈ లోకంలో మంచి అనుకున్న వాటికి కూడా మళ్ళీ మంచినిచ్చేది అమ్మే. మంగళములకు మంగళము కూర్చున్నది. సాధారణంగా తెలివైన వాడనే ఒక ముక్క వాడితే వాడు ఏదో సామాన్యుడు, తెలివైన వాళ్ళల్లో కల్లా గొప్ప తెలివైన వాడు అంటే ఇంక వీడిని మించిన వాడు లేడనమాట. అలాగే మంగళప్రదమైన వస్తువులకి మంగళత్వం ఇచ్చి ఇక నిన్ను మించిన మంగళ స్వరూపిణి లేదు అనిపించుకున్న తల్లి వెనుగు, అటువంటి నీకు మేము నమస్కారం చేస్తున్నాం. శివ అంటే శుభప్రదురాలు. అమ్మ ఎక్కడుంటే అక్కడ శాంతి, అమ్మ ఎక్కడుంటే అక్కడ ఆనందం, అమ్మ ఎక్కడుంటే అక్కడ పవిత్రత ఉంటాయి. అందువల్ల అమ్మకి శివ అని పేరు. అందుకే ఒకసారి చమత్కారం చేస్తాడు వ్యాసుల వారు, అమ్మ నిన్ను శివ అన్నారు, నక్కను కూడా శివ అంటారు. శివ అంటే నక్క అని కూడా అర్థం. నీవు మంగళప్రదమైన దానివి, అది అశుభం ఇస్తుంది. నీ పేరున్నంత మాత్రం చేత నక్క నీకు సాటి వస్తుందా అని. అందుకే శివాశత నినాదిని అంటే కొన్ని వందల నక్కల కూతురని అర్థం. కొన్ని కొన్ని పేర్లకు ఇంకో అర్థాలు కూడా ఉంటాయి. హరి అన్నామనుకోండి, సింహానికి, కోతికి, కప్పకి కూడా హరి అని పేరు. కప్పని కూడా హరి అంటారు, కోతిని హరి అంటారు, సింహాన్ని హరి అంటారు. కాబట్టి హరి గర్జన అంటే అక్కడ ఏంటనమాట, సింహం యొక్క గర్జన అనమాట. ఇక్కడ కూడా మనకి ఎన్నోసార్లు దుర్గా సప్తశతులు అమ్మవారి వాహనాన్ని హరి అని వాడారే అది కారణం. అలాగే కౌశిక శబ్దం ఉన్నది. కౌశికం అంటే గొడ్లగోవ, మిడుగురు పురుగు. కౌశికుడు అంటే విశ్వామిత్రుడు. అందుకే మా నాన్నగారు మనుచరిత్ర హిందీలో రాస్తూ జుగును ఉల్లు ఖజ్జోత్ కౌశికు కహావేయథ అన్నారు. నాన్నగారు మనుచరిత్రను హిందీలో పద్యకావ్యంగా, అద్భుతమైన పద్యకావ్యం అది, వాడి మామూలు పద్యకావ్యం కాదు, అపూర్వ రీతిలో అనువాదం చేశారు. అందులో ఇగో జుగును అంటే మిడుగురు పురుగు, ఉల్లు గొడ్లగోబ, అలాగే ఖజ్జోత సూర్యభగవానుడు, విశ్వామిత్రుడు కౌశిక్ కహావే యథ, వాళ్ళందరూ కౌశిక అని పిలువబడతారు. అయితేనే ఎవరి శక్తులు వాళ్ళవి. మిడుగురు పురుగు ఎంత మెరుస్తుంది. గొట్లగోబ పిచ్చి గుడ్లు పెట్టుకుని రాత్రిపూట తప్ప పగలు చూడలేదు. సూర్యుడు ప్రచండ కిరణాలతో వెలుగుతాడు, విశ్వామిత్రుడు తపశ్శక్తితో వెలుగుతాడు. అందరికీ కౌశికుడు అనే పేరు. నామసామ్యంతో నరుడు దేవుడవుతాడా అంటారు ఆయన ఓ తమాషా చేసి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మా నీవు శివ మంగళస్వరూపిణివి. అదే నామం పెట్టుకున్న కొందరు అమంగళస్వరూపులు అవుతారు. ఆ అమంగళత్వాన్ని కూడా మంగళత్వంలోకి మార్చి వారికి శుభాన్ని ఇచ్చే తల్లివి నీవు. సర్వ అర్థ సాధక, అర్థము కోరిక, సర్వార్థములు అన్ని కోరికలను మనకిచ్చే తల్లి ఆవిడ. సాధించి పెడుతుందట, సాధించి పెట్టే తల్లి కనుక సాధక అమ్మవారు. అది ఇది అనే తేడా లేకుండా మన పనులన్నీ చేసి పెడుతుంది. మీరు ఏం కోరితే ఇస్తుంది, వరాలు ఇస్తుంది, వస్తువులు ఇస్తుంది, చెప్పిన పనులు చేసి పెడుతుంది. చిత్రం ఏంటంటే అమ్మ గొప్పతనం ఏంటో తెలుసా, మనం భక్తితో ప్రేమతో కోరుకుంటే పనులు అన్నీ దాసీలా చేసి పెడుతుందట. మీ ఇంట్లో నేను దాసీ రూపంలో ఉంటానన్నది అమ్మ. దేవీ భాగవతంలో నవమ స్కంధంలో విష్ణువుకి వరాహ రూపంలో దర్శనమిచ్చి, వరాహ రూపంలో ఉన్న విష్ణువుకి అమ్మ దర్శనమిచ్చి, నేను మీ ఇళ్లలో పరిచారిక రూపంలో ఉంటాను ఎప్పుడు మీరు నా భక్తులైతే అంది. మన ఇళ్లలో పనులు చేసి పెట్టేటటువంటి రూపంతో ఉండేది ఆ తల్లేట. ఎంత గొప్ప కరుణాస్వరూపిణి అండి ఆవిడ. మీకు ధనం ఇస్తోంది, వస్తువులు ఇస్తోంది, గృహములు ఇస్తోంది, చివరికి దాసదాసీజనం రూపంలో కూడా ఉంటుంది ఆవిడ. భగవంతుడికి భక్తులంటే ప్రేమ. అందుకే వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఇంట్లో పనివాళ్ళ రూపంలో ఉంటాడు ఆయన. అంటే ఈ ప్రపంచంలో అసలు అమ్మ కానిదేముంది. ఈ విష్ణు అని పిలిచినా, శివుడని పిలిచినా, బ్రహ్మని పిలిచినా, అమ్మని పిలిచినా ఉన్నది ఒకటే పరబ్రహ్మం. ఉపనిషత్తులు వేదములు చెబుతున్నది అదే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటున్నాయి. అనేక రూపములతో కనపడుతూ పనులు చేసి మళ్ళీ ఆ రూపాలను ఉపసంహరిస్తూ ఉంటారు వాళ్ళు. అది తెలియక మనం ఈ రూపభేదాలతో నామభేదాలతో కొట్టుకుంటున్నాం. కాబట్టి మొత్తం మీద అందరికీ అన్ని పనులు సాధించి పెట్టే తల్లి నీ కొరకు నమస్కారం. శరణ్య, నీలాగా అభయం ఇచ్చేవాడు మరొకళ్ళు లేరు. రక్షించు అన్నంత మాత్రం చేతే నేను ఇదిగో రక్షిస్తున్నాను అని పలికే తల్లివి నీవు. త్ర్యంబక, మూడు కన్నులు కలిగినది త్ర్యంబక. త్రి అంటే మూడు, అంబక అంటే కన్ను కలిగినది. మూడు కళ్ళు అమ్మవారి దగ్గర ఉంటాయి కనుక త్ర్యంబక అని పిలువబడింది సంబోధనలో. త్ర్యంబకే, ఓ జగన్మాత, సూర్యుడి కుడి కన్నుగా, చంద్రుడి ఎడమ కన్నుగా, అగ్నిహోత్రుడు మూడవ కన్నుగా లోకాలకి దర్శనమిచ్చే త్రిక్షణ స్వరూపిణివే నడికి నమస్కారం. గౌరవర్ణంలో ఉంటుంది కనుక గౌరి అని పిలువబడింది. తల్లని స్వచ్ఛమైన మంచు వంటి ఆకారంతో ఉంటుంది అమ్మవారు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రంగుతో ఉంటుంది. గౌరవర్ణంలో ఉన్నప్పుడు గౌరిగా పిలువబడింది, నల్ల రంగులో ఉంటే కాళికగా కనపడింది. అలాగే సరస్వతి రూపంలో ఉన్నప్పుడు మరీ బొత్తిగా మంచు రూపంలోనూ, రెల్లుగడ్డి యొక్క పైన ఉన్నటువంటి తొడిమల రూపంలోనూ కనపడుతూ ఉంటుంది. ఓ జగన్మాత, వివాహ సమయంలో నువ్వు గౌరవర్ణంతో ఉండి ఈశ్వరుడికి భార్యవయ్యావు, అటువంటి గౌరవర్ణంలో ఉన్న నీకు నమస్కారం. ఇంతకీ గౌరవ శబ్దమునకు ఇంకో అర్థం కూడా ఉన్నది. గౌరవం అంటే కాలుష్యం లేని మనస్సు, ఏమాత్రం కల్మషం లేని మనస్సును కూడా గౌరవం అని పిలుస్తారు. అది ఉన్న మనస్సు కలిగిన తల్లి కనుక గౌరి. అమ్మవారి మనస్సులో ఎప్పుడు కుళ్ళు ఉండదు, కుతంత్రాలు ఉండవు, కుట్ర ఉండదు. ఎవరిని చూసినా వీళ్ళు నావాళ్ళు అనిపిస్తుంది, మీరంతా బాగుండండి అని అంటుంది. అంతో ఎంతో ఎప్పుడో ఒకప్పుడు మనం పక్కవాడికి చెడ్డ కొరుకోకుండా ఉంటాం. ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్ప జ్ఞాని అయినా ఏదో ఒక సమయంలో ఎవడ మీదో తెక్కొచ్చినప్పుడు నన్ను ఇంత బాధ పెడతారో, నువ్వు చస్తావరా అని చెప్పించకుండా ఉండగలడా? ఉంటే ఉంటే మీలాంటి మహానుభావులు ఒకటికి ఒకటికి ఉంటే ఉండొచ్చు, నా అదృష్టం వల్ల. కానీ కష్టం ఆయనకి. నా చిన్నప్పుడు నాకే తెలియక చిన్నప్పుడు ఒక కుర్రాడు కొడితే ఒరే నన్ను కొడతారని కాలు ఇరిగిపోతున్నారు అన్నారు. తెలియదు, 8 ఏళ్ళు కదా నా వయస్సు అప్పుడు. మరి అప్పుడు మా నాన్నగారు అన్నారు, పొరపాటు కూడా పక్కవాడి కాలు విరుగుతుంది అనకూడదు, వాడు నీ కాలు విరగొట్టాడు అనుకో, నీ కాళ్ళు బాగుండాలని కోరుకోరా, నీ కాళ్ళు దేవుడు ఇస్తాడన్నారు. మా నాన్నగారు ఎప్పుడు అలాగే చెప్పేవారు, కొట్టకుండా తిట్టకుండా చెప్పేవారు, ఎన్నో పురాణ కథలు చెప్పేవారు. నువ్వు ఇతరులకు ఏది కోరితే అది నీకు వస్తుందని చెప్తే అప్పుడు మేము అప్పటి నుంచి మారాం. అందుకే తల్లిదండ్రులు ఉత్తములై పిల్లల్ని సాధకుల్ని చెయ్యాలి, రోజు మంచి చెప్పాలి. ఇప్పుడు ఈ పురాణాలు వినడం వల్ల లాభం అదే. క్రమక్రమంగా మీలో కూడా, మీలో అంటే మీకు చెప్పాలండి, మీరు మహాత్ములు, మీకు అసూయ లేదు. ఎవరైనా దుర్మార్గుల్లో అసూయ ఉంటే అసూయ పోతుంది. మళ్ళీ రేపు పొద్దున్న మాలో అన్న అసూయ పోతుందంటారా, మాకేమన్నా అసూయ ఉందా అని మీరు అడగచ్చు. నేను చెప్పేది మీకోసం చెప్పట్లా. ఎక్కడైనా ఎవరికైనా అలా ఉంటే వినడం వల్ల మారతారేమో కథలు వినగా వినగా. అప్పుడు పక్కవాళ్ళ మీద ద్వేషం విడిచిపెడతారేమో, అంతా బాగుండేలా చూస్తారేమో అనుకోవాలి. గౌరీ అని అమ్మని ఎందుకన్నారంటే ఇంకొక కారణం కూడా, అసలు ఊహలో కూడా చెడ్డరాదట ఆవిడకి. ఆవిడ తెల్లనిది. ఎందుకు తెల్లనిది అంటే ఊహలో కూడా చెడ్డని ఆవిడ ఊహించదు. అనగా ఏంటనమాట, ఏమో రేపు పొద్దున ఫ్యాన్ ఉండదేమో, చల్లగా ఉండదేమో, మనం ఉండలేమేమో అని ముందే అనుకుంటున్నావు అనుకో నువ్వు. నీకు భగవంతుడు ఏం చేస్తాడనమాట, గురువుగారు రేపు కరెంట్ ఉండకపోతే ఎలాగండి బాబో, ఏ ఫ్యాన్ తిరగకపోతే ఎలాగండి అనుకుంటే నీకు భగవంతుడు కరెంట్ లేకుండా చేస్తాడు, ఫ్యాన్ లేకుండా చేస్తాడు. ఎక్కడికైనా పెడుతుంటే ఎక్కువ మంది పెద్ద గొడవ ఇదే, నాకు స్టంపు వేశారండి, నేను యాత్ర చేయలేనండి అని ముందే అనుకుంటే నీ స్టంపు నీ దొంప దించుతుంది. అదే కనుక నువ్వు ఏమైనా పర్వాలా మా గురువుగారిని నమ్ముకుని పెడుతున్నానంటే అప్పుడు ఆ స్టంప్ కూడా నిన్ను లాంగ్ జంప్ హై జంప్ చేసేలా చూస్తుంది. మన మనస్సే అంతటికి మూల కారణం అండి. చాలామంది లక్షణం ఏంటంటే, నాకు ముందే అనారోగ్యమేమో, ఏమో యాత్రకెడితే అక్కడ వేళకి కాఫీ దొరకదేమో, కాఫీ దొరకకపోతే నేను చచ్చిపోతానేమో అనుకుంటే ఇంట్లో ఉంటే మొత్తం దొరుకుతుందో, పోయేకాలం వస్తే బోడి కాఫీ కోసం యాత్ర అంతవా, కాళ్ళు నిప్పెడతాయేమోనండి, రైల్వే స్టేషన్లో నడవలేనేమోనండి అనుకోవద్దు. నమ్మి వెళ్ళామంటే నడవగలుగుతావు. ముందే నీ మనసులో చెడ్డ కోరుకున్నావు అనుకో, నువ్వు ఏది కోరుకుంటే తథాస్తు దేవతలు ఉంటారు, అలాగే వచ్చేలా చేస్తారు. కాబట్టి ఈరోజున జవనకన్న మీరు ఉపన్యాసానికి వచ్చేటప్పుడు హాల్లో ఏసీ ఆగదు, కరెంటు ఆగదు, మేము సుఖంగా ఉంటాం, మన లైవ్ లింక్ ఆగదు, అలాగే మనకి వచ్చిన తర్వాత పులిహార కూడా చివరికి వెళ్ళినా సరే ఆఖరిని వెళ్ళిపడికి ఇంకొంచెం ఎక్కువ పులిహార దొరుకుతుంది అనుకుంటే ఎక్కువ దొరుకుతుంది. ముందే తోసేసుకుని ఆఖరిని పెడితే పులిహార దొరకదు అనుకున్నారా, ఖచ్చితంగా అలాగే దొరుకుతుంది. ఎక్కువ మంది ఎందుకు తోసుకుంటున్నారు అప్పుడప్పుడు అంటే చివరికి వచ్చరికి దొరకదని కంగారు. అదే కంగారు పడకుండా చివరికి వచ్చిన వాళ్ళకి అందరికంటే ఎక్కువ దొరుకుతుంది అనుకుంటే నిజంగా ఏం చేస్తారు తెలుసా, ముందు పెట్టే వాళ్ళకి కొద్ది కొద్దిగా పెడతారు మిగల్చడం కోసం, ఆఖరిని వచ్చే వాళ్ళకి సెట్ చేయడం కోసం. ఆఖరిని వెళ్ళారా మొత్తం గిన్నె అనేది ఎంత సుఖం అది అప్పుడు. అందుకని నా చిన్నప్పుడు ఆఖరిని వెళ్ళేవాడిని నేను, అలా ఎక్కువగా చాలాసార్లు ఆఖరిని ఎక్కువ దొరికేది. ఓసారి వాడు కనిపెట్టాడు వీడు ఎవడో చాలా తెలివైన వాడని, ఆఖరిని రాగానే గవక్కు ఆ దూరంలో ఉండగా వాడు బేసం పట్టుకుపోయాడు. అప్పుడప్పుడు అలా వికటిస్తాయి కానీ ఎక్కువ భాగం మనకి చివరి దాకా ఉంటే లాభం కూడా. కాబట్టి ఈరోజు నుంచి ముందే శుభంగా ఊహించండి. మార్చి 7వ తారీఖు నుంచి ఏప్రిల్ 7వ తారీఖు దాకా 32 రోజుల పాటు దేవీ భాగవతం చెబుతారు. ఆ రోజుల్లో మనకి దేవుడి దేవల్ల ఏ పెళ్ళిళ్ళు అడ్డురావు, ఉపనయనములు అడ్డురావు, కరెంటు పోదు, మనం ఉన్న చోట ఏసీ ఉంటుంది, సుఖంగా ఉంటాం, వంటావిడ దొరుకుతుంది, భోజనములు దొరుకుతాయి, పులిహార దొరుకుతుంది అనుకుంటే దొరుకుతుంది. ఎందుకంటే కొంతమంది పిచ్చి పిచ్చి ఆలోచనలు అనమాట. ఏమని ఆలోచిస్తారు, ఏమో ఆ టైంలో పెళ్ళి వస్తే గురువుగారు అని ఒక ఆవిడ, నేను వద్దాం అనుకున్నానండి ఆ సమయానికి ఆయన ఎవడో డామ్ అన్నాడండి, మరి ఏం చేస్తామండి అంటే నువ్వు అనుకున్నావు ఆయన డామ్ అవుతాడని అనుకోబట్టి నీ వల్ల ఆయన పోయాడు, లేకపోతే ఆయన ఉండేవాడు ఇంకా. అసలు నీలో మీ చుట్టాలు పోవడానికి మూల కారణం మీరు కూడా కొంత. కాబట్టి ఎవరో చచ్చిపోతారని ఎందుకు అనుకోవడం, హాయిగా 32 రోజులు ఏ చావు కబురు చల్లగా చెమిన పడదు, ఆరోగ్యం బాగుంటుంది, ఏవి ఆటంకం రావు అనుకోండి. ఇప్పటి నుంచి గురువుగారు ఏం చెప్పగలమండి, ఆటంకం వస్తే వెళ్ళిపోతామండి అని ముందే అంటుంది అనుకోండి ఈవిడ, ఈ దరిద్రపు నోటి వల్ల ఆటంకం వస్తుంది. అలా కోరుకోని ఆవిడ గౌరి. ఈరోజు నుంచి మీరు గౌరీగా ఉంటారా లేక అగౌరవంగా ఉంటారో ఆలోచించండి. మన నోటి నుంచి సత్సంకల్పం రావాలి, అసలు చెడు రాకూడదు. ఆ చెడు అన్న తర్వాత మళ్ళీ మాయండి నాకే చెబుతారు మళ్ళీ అపురాణం నాకే, ఏం చెబుతామండి మహామాయ మహామాయ, గురువుగారికి కూడా మాయ అని చెబుతారు అనమాట. పాపం చాలామంది యొక్క గొప్పతనం చూసినప్పుడల్లా ఆహాహా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి పురాణం చెప్పి నేను కింద కూర్చుని ఉంటే ఏం చెబుతారో చూడాలనిపిస్తుంది అనమాట. గురువుగారు మీరే చెప్పారు కదండి మాయ అండి, మేము మాయలో పడిపోతామండి, మాయలో పడకుండా ఎలా ఉంటాం, అది కూడా మీరే మాయ తగ్గించండి, మా నెత్తి మీద ఉన్న వెంట్రుకను మీరే తీయండి అంటున్నారు వాళ్ళు. వాళ్ళండి అది కూడా సరెండర్ అవ్వడమే. ఇప్పుడు ఇంతకీ అమ్మవారు గౌరీ అని ఎందుకు పిలువబడిందంటే అసలు కారణం ఏంటనమాట, తెల్లగా ఉండడం సత్సంకల్పమే కాక మాట వరసకు కూడా చెడు ఆలోచనే మనస్సుకి రానివ్వనిది. మానవుడికి భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు, ఏమిటా శక్తి, కించిత్ ఉపాసన చేసినా వాక్శుద్ధి ఇస్తాడు. ఆ వాక్శుద్ధి నిలబెట్టుకోవాలి మనం. నీవు భగవంతుడికి ప్రదక్షిణ చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, కథలు వింటున్నావు, మంచి మంచి శ్లోకాలు చదువుతున్నావు, అప్పుడు భగవంతుడు నువ్వు ఏమంటే అది అయ్యే శక్తి ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదు, పిచ్చి మాట మాట్లాడకూడదు, అపశకునం మాట్లాడకూడదు, మంచినే పలకాలి. ఈ శక్తిని దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి ఏమనుకోవాలన్నమాట, ఈరోజు నుంచి నేను హాయిగా 100 ఏళ్ళు బతుకుతాను, 18 పురాణాలు పద్మాకర్ గారు ఇలాగే చెప్పుగాక అది అయ్యేదాకా నేను చావను అనుకోండి, మీరు చావరు. అంటే 18 అయ్యేదాకా చావాలంటే అయ్యాక పోతారని కూడా కాదు, అయ్యాక కూడా మేము హాయిగా ఉంటాం ఇలా కోరుకోండి. ఏమో భగవతి ఎప్పుడు పిలిస్తే అప్పుడు తప్ప మేము ఏమీ మాగ్గమేమో సంకల్పించం అనుకోవాలి. అది కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది అనుకోండి అవుతుందన్నమాట. ముందు ఎప్పుడు మన మనస్సులో శుభం పలకాలి. అందుకని ఏం చెప్పారు, మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని కావ్యాని ప్రథంతే, ప్రారంభంలో శుభం, మధ్యలో శుభం, చివరిలో శుభం, ఇలా ఎప్పుడూ శుభమనే పలుకోవాలి. అంతే పూర్వం ఇవాళంటే మేము మానేసాం కానీ చాలామంది పూర్వం ఉపన్యాసం మధ్యలో ఒక్కసారి మధ్య మధ్యలో మధ్య హరినామస్మరణ గోవింద అనేవారు, అలాగే భోజన మధ్య హరినామస్మరణ గోవింద అనేవారు. ఎందుకని, ఈ వింటున్న వాళ్ళకి ఎవరికైనా మనస్సు చెదిరి చెడ్డదాని మీదకి వెడుతుందేమో, అప ఆలోచనలు వస్తాయేమో, ఇలాంటి పిచ్చి ఊహలు వస్తాయేమో, అవి పోవాలి. వీడి మనస్సు ఏకాగ్రత పొందాలి. అలా పొందడం కోసం ఒక్కసారి మంగళప్రదమైన గోవింద నామస్మరణ చేయించేవారనమాట. దానివల్ల వాడు ఒక్కసారి వెళ్ళి ఎక్కడున్నా వెనక్కి వస్తాడు. ఇప్పుడు ఏమైందంటే, ఈ మధ్యన దబాదబ ఉపన్యాసం చెప్పడానికి అందరూ అలవాటు పడిపోయి ఊడుగుడుగుడుగుడుగు అంటున్నారు తప్ప ఎవడు గోవింద నామస్మరణ చేయించడం మానేశారు. కానీ మా చిన్నప్పుడు చేయించేవారు. మేము కూడా బలహీనతలు పడ్డాం. ఎందుకంటే ఇందులోకి వెళ్ళాక ఇది ఒక ట్రాన్స్, ప్రపంచం మర్చిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. కానీ తప్పక ప్రారంభంలో మధ్యలో చివరిలో ఒక్కసారైనా గోవింద అనేవారు అనమాట. పూర్వం గోవింద అనిపించాలట. అలా మంగళప్రదమైన నామం అనడం వల్ల, భగవన్ నామం అనడం వల్ల, వినడం వల్ల, దానివల్ల ఏమవుతుంది, ఆలోచన పవిత్రం అవుతుంది. ఆలోచన పవిత్రమైన వాడు గౌరవర్ణుడు అవుతాడు. అప్పుడు వాడు పురుషుడైతే గౌరవస్వరూపుడు, గౌరాంగుడు అవుతాడు. స్త్రీ అయితే గౌరి అవుతుంది. వెరసి అలాంటి గౌరీ రూపంలో ఉన్న నారాయణీ నీ కొరకు నమస్కారం. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. జగన్మాత, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ రక్షించు అని నీ శరణు చొచ్చినటువంటి దీనులు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని రక్షించటంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు, పరాయణ అన్నారు. పరాయణ అంటే ఏంటనమాట, ఎవడికైనా కష్టం వచ్చి పిలుస్తాడేమో, పిలవగానే తక్షణం వెళ్ళి రక్షిద్దాం అని ఎదురు చూసేవాళ్ళని మగవాణ్ణి పరాయణ అంటారు, స్త్రీని పరాయణి అంటారు. అమ్మవారు ఎప్పుడు ఎదురు చూస్తుందిట. ఏమో, ఏ మూల నుంచి ఎవడు పిలుస్తాడో, ఏ క్షణంలో ఎవడి దగ్గర నుంచి రక్షించు మాతా, రక్షించు కరుణించు అనే శబ్దం వస్తుందో, ఆ క్షణమే అక్కడ ప్రత్యక్షమై వారిని రక్షిద్దామని ఎదురు చూస్తుందిట. అటువంటి ఆవిడ శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ. ఎప్పుడు శరణన్నా, ఎప్పుడు తన దగ్గరకు వచ్చి దీనుణ్ణి కాపాడన్నా, అటువంటి వాణ్ణి ఆలస్యం లేకుండా అదే క్షణంలో రక్షించాలనే కోరిక ఉంటుందా తల్లికి. అందుకేగా మీకు ప్రహ్లాద చరిత్రలో అంతటా వ్యాపించున్నాడు ఆయన. నరసింహ రూపంతో స్తంభాల్లో, తృణంలో, గడ్డిలో, గోడలు అంతటా ఎందుకున్నాడు, ఏమో ఎక్కడి నుంచైనా ఈ ప్రహ్లాదుడు నన్ను పిలుస్తాడేమో, ఈ హిరణ్యకశిపుడు ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా అంటున్నాడు. వాడు ఎందులోంచి రమ్మంటాడో, ఈ పిల్లాడు ఎందులోంచి రమ్మంటాడో, అందులోంచి రావాలి అని తన అపార శక్తితో అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. అలా ఉంటే అటువంటి వాళ్ళని ఆర్తత్రాణ పరాయణులు అంటామన్నమాట. అది చాలా కష్టమైన పని. ఎంత శక్తి లేకపోతే, ఎంత వ్యాపక శక్తి లేకపోతే, ఎంత చైతన్య శక్తి లేకపోతే అన్నిటిలోంచి రాగలుగుతారండి. అందుకని అమ్మని ప్రత్యేకంగా ఈ పదంతో పూర్వం స్తోత్రం చేసేవారు. ఈ పదం అంటే నాకు చాలా ఇష్టం కూడా. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే. అలా ఉండడమే కాదు, సర్వస్య ఆర్తిహరే, అందరి యొక్క ఆర్తి. మళ్ళీ ఆర్తి వస్తే మాత్రం ఎవరినైనా రక్షిస్తుందండి. ఎంత పాపాత్ముడైనా సరే, పాపాలు చేసిన వాడు, కలలో కూడా అమ్మని తలుచుకోనివాడు, ఎప్పుడు కలలో తిట్టేవాడు కూడా, కష్టం వచ్చినప్పుడు అమ్మ ఇన్నాళ్ళు తిట్టాను, పాపం చేశాను, నన్ను రక్షించంటే ఇన్నాళ్ళు నన్ను తిట్టావరా, ఇవాడు పిలుస్తావా అనకుండా టక్కున అక్కడ ప్రత్యక్షమై వాడిని రక్షిస్తుంది. మనం చూస్తున్నాం కదా, కొంతమంది ఉంటారు పరమనాస్తికులు, వాళ్ళకి రామాయణం భారతం ఉండవు, అయినా సరే మేము పాండవులం, వాళ్ళు కౌరవులు అంటాడు వీడు, దొంగ పెరుగు వీడు. వీడికి నిన్నటి దాకా దేవుడు లేడు అన్నటువంటి వాడికి ఇవాళ పాండవులు కౌరవులు ఎందుకు అవసరం వచ్చారు అంటే అవసరానికి తలుచుకుంటున్నాడు అనమాట. ఇలాంటి నాస్తికులు కూడా రేపు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అమ్మ మేము నోటుకు వచ్చినట్టు మాట్లాడాము, రామాయణం తిట్టాము, రాముడిని తిట్టాము, సీతను తిట్టాము, కృష్ణుడిని తిట్టాము, ఎన్నో రకాలుగా వదరుబోతులమై వాగకూడని వాగుళ్ళు వాగాం, కానీ ఇప్పుడు పశ్చాత్తాపం పొందాం, కష్టం వచ్చింది మాకు రక్షించంటే పోన్లే, ఇదివరకు ఏం చేసినా ఇప్పుడు కష్టం రాగానే నన్నే తలుచుకున్నాడని జాలిపడి తక్షణం ప్రత్యక్షమై రక్షించేవిడ సర్వస్య ఆర్తిహర. సంబోధన గనక సర్వస్యార్తిహరే. అటువంటి ఓ దేవి, మహామహిమ కలిగిన జగన్మాత నారాయణి రక్షించు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. నీవు లేని రూపం ఎక్కడున్నది? ఈ లోకంలో ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణుల రూపంలో ఉండేది నువ్వే. ఈ 84 లక్షల జీవరాశులు దోమగా, చీమగా, మల్లె పువ్వుగా, ఉల్లి పువ్వుగా, మంచంలో నల్లిగా, గోడ మీద బల్లిగా, వీధిలో పిల్లిగా, ఇక్కడ కూర్చున్న తల్లిగా, ఒక ఆవిడకి చెల్లిగా, ఇలా అన్ని రూపాల్లో ఉన్నది నువ్వే. నువ్వు కానిది లేదు. అందువల్ల సర్వస్వరూప, సకల ప్రాణులు, ఈ చరాచర జగత్తు అన్నీ నీవే. అటువంటి నీకు నమస్కారం. సర్వేశ అమ్మ, అమ్మ ఎటువంటిది? అందరికీ అధిష్టాన దేవత. ప్రతి ప్రాణిని పరిపాలిస్తుంది ఆవిడ. మనం అవునన్నా కాదన్నా ఆవిడ మనకి అసలు సిసలైన అధిష్టాన దేవత, నాయిక. అమ్మే మనల్ని పరిపాలించే దేవత. మనం ఓటు వేసినవి అయిపోయినా మనకు ఒక వ్యక్తి ప్రధానమంత్రి అంటే ఆయన ప్రధానమంత్రి, ఆయన గౌరవించవలసింది. అవునా? ఒక వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం, మనం ఓటు వేసామో లేదా అన్నది కాదు. ఆయన ముఖ్యమంత్రి, ఈయన ప్రధానమంత్రి, ఆయన రాష్ట్రపతి. ఇలాగ మనం ఆ వ్యక్తుల్ని ఆ పదవులో ఉన్నంత వరకు గౌరవించవలసింది. అది పదవికి గౌరవం అది. అలాగే అమ్మవారు కూడా, నువ్వు కొలిచినా కొలవకపోయినా, నువ్వు నాస్తికుడివైనా ఆస్తికుడివైనా, ఏ లోకంలో ఉన్నా, ఏ ప్రాణిగా ఉన్నా, మనల్ని పరిపాలించే తల్లి మాత్రం ఆవిడే. వీడు గుర్తించటం లేదంతే. అందువల్ల ఆవిడ సర్వ ఈశ్వర స్వరూపిణి, సర్వశక్తి సమన్విత, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి వంటి అనేక శక్తులతో కూడినది. ఆ తల్లి సృష్టించగలదు, పోషించగలదు, లయించగలదు, సంహరించగలదు, వెనక్కి తీసుకెళ్ళగలదు, అనుగ్రహించగలదు. అది ఇది అని పిలవడానికి వీలు కాని సకల శక్తులతో కూడినటువంటి తల్లి ఆవిడ. ప్రధానమైన శక్తులన్నీ ఆ తల్లిలో ఉన్నాయి. త్రిగుణాత్మక శక్తి కలిగినది ఆ తల్లి. అటువంటి తల్లికి నమస్కారం. నహ మమ్ములను భయేభ్యః, అన్ని భయముల నుండి, త్రాహి రక్షించు. ఒక భయం కాదుగా మనకి, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, ఇలా ఎప్పుడు సంసారంలో దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు భయం ఉంటూనే ఉంటుంది. ఉన్నప్పుడు ఒక బాధ, లేనప్పుడు ఇంకో బాధ. అస్సలు లేదనుకోండి, అయ్యో ఏమీ లేదు, రేపు ఎలా బతకాలనుకుంటాడు. వచ్చే కొద్దీ వచ్చిన డబ్బును ఎలా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి అయ్యే కొద్దీ ఇది పరుల పాలు కాకుండా ఎలా కాపాడాలి, మళ్ళీ కాపాడేటప్పుడు వంశంలో ఏ దౌర్భాగ్యుడు పుట్టి దీన్ని పాడు చేస్తాడో అని అదొక భయంట. ఎన్ని భయాలు వర్ణించారోనండి. ఒక 2-3 పేజీలు దేవీ భాగవతంలో ఇక్కడ రాస్తారు. ఈ సమయంలో పిల్లలు పుట్టలేదట, పుట్టలేదని బెంగట, అదొక భయంట. పుట్టారట, వాళ్ళు పెరుగుతారా లేదానని బెంగట. పెరిగిన తర్వాత వాళ్ళకి వివాహం అవుతుందా లేదానని కొంతకాలం దుఃఖిస్తాట, బెంగ పెట్టుకుంటాట, భయపడతాట. పెళ్ళయి కోడలు వచ్చాక మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుట్టలేదని బెంగట. పుట్టాక వాళ్ళు ఎలా పెరుగుతారో, వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయా లేవనిపిస్తుందిట. వాళ్ళు వ్యసనపరులైతే వ్యసనపరులు అయ్యారని ఏడుస్తాట. డబ్బు సంపాదిస్తే బాగా సంపాదిస్తున్నాడండి, వీడిని చూసి అతడు దిష్టి కొడుతున్నారండి ఏడుస్తాట. అది కూడా ఏడుపెట్టండి. ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన విన్నాను అందులో నేను. పిల్లలు బాగా సంపాదిస్తున్నారు, బాగున్నారు, వాళ్ళ కీర్తి వస్తుంది. వాళ్ళ నాన్నగారు వచ్చి అమ్మవారి దగ్గర మొరపెట్టాడు. ఏమని, అమ్మా వీడు ఇప్పుడు బాగానే ఉన్నాడు, కీర్తితో ఉన్నాడు, సంపాదిస్తున్నాడు, కానీ వీడికి దృష్టి దోషం తగులుతుందేమో, ఇతరుల దృష్టి వల్ల వీడు దెబ్బతింటాడేమో, ఇలాగే సంపాదన ఎంతకాలం ఉంటుందో ఏం తెలుసు, రేపు పొద్దున వీడు అపకీర్తి పొందుతాడేమో, అది దాని గురించి భవిష్యత్తు గురించి బెంగ అంటాడు ఆయన. ఇంకా భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటే ఏం చేయగలుగుతామా? ఈనాటికి ఇలా ఉంది, రేపు ఏమైపోతుందో అని రోజు బెంగ పెట్టుకుంటే ఆవేదన తప్ప అనారోగ్యం తప్ప ఏముంటుందండి? మీరంతా హాయిగా సుఖంగా అన్నీ మర్చిపోయి పురాణం వింటున్నారు కాబట్టి సరిపోతుంది, కానీ ఏమో ఇంటికి వెళ్ళేటప్పుడు వర్షం కురుస్తుందేమో, ఆటో దొరకదేమో, ఆటో దొరికినప్పుడు తిరగబడుతుందేమో, ఇంటికి వెళ్ళాక ఇడ్లీ చట్నీ దొరకదేమో, కరెంటు ఉండదేమో అనుకుంటే అసలు బతకగలమా? ఇలా ఏదో భయం ఉంటూనే ఉంటుందిట. పైకి చెప్పరు కానీ చాలామందికి ఆ భయాలు ఉంటాయి బాబు. ఎన్ని భయాలు, ఆఖరికి పురాణం వినడానికి కుర్చీలో కూర్చున్న ఒక ఆవిడ ఇవాళ పొద్దున నా దగ్గర ఒక బాంబు పేల్చింది. ఏమిటో తెలుసా, గురువుగారు పురాణంలో కూర్చున్నప్పుడు కాసేపు బాగానే ఉంటుందండి, ఓ పావుగంట పోయాక ఈ ఫైబర్ కుర్చీలు కదా ఇవి, ఇవి అటు ఇటు కదులుతున్నాయి, కోడు విరిగి కింద పడితే ఏ చెయ్యన్నా ఫ్రాక్చర్ అయితే ఎలాగా, ఈ వెంగర ఎక్కువైపోయాడు నాకు. ఫైబర్ కుర్చీ విరిగిపోయి కింద పడిపోతే కాలో చెయ్యో విరుగుతున్నాయి, వెంగ ఇక్కడికి వచ్చాక వచ్చిందిట ఆవిడకి. ఆహా, పూర్వజన్మ సుకృత పరిపాకం. నిజంగా ఈ ఫైబర్ కుర్చీ విరిగి కింద పడే యోగం వస్తే దాన్ని ఎవడాపుతాడు? ఇది ఫైబరా లేకపోతే చెక్క కుర్చీయా అనేది అనవసరం, పడేటప్పుడు ఎక్కడైనా పడతాం. అందుకే కింద కూర్చోమంటారు, వెనరగా అందరికీ కుర్చీ కావాలి. కుర్చీ కోసం సెర్చ్ చేసుకుని ముందు అందులో కూర్చుంటారు. కుర్రాళ్ళు కూర్చోగలిగిన వాళ్ళు కుర్చీలోనే కూర్చుని, ముసిరాళ్ళు కిందే కూర్చుంటారు. ఇంకా వీళ్ళేనా ఏం పాపం. ఇప్పుడు కింద కూర్చున్న వాళ్ళకి అదో భయం, కింద కూర్చున్నప్పుడు కూడా నవ్వి నవ్వి ఇలా వెనక్కి పడితే ఒకవేళ అప్పుడు నడ్డేమన్నా అవుతుందేమో. ఇలా అన్నిటికీ భయపడితే బతకలేము. కాబట్టి సృష్టిలో మొత్తం మీద ఈ జీవికి మరి ఏ ముహూర్తంలో పుట్టాడో కానీ వీడు భయంతో పుట్టాట. భయము లేనివాడు ఎవడుంటాడు? అందుకే మహానుభావుడు భర్తృహరి ఒక గొప్ప శ్లోకం చెప్పాడు తెలుసా, భోగే రోగ భయం. ఎక్కువ భోగాలు అనుభవించేట ఒకడు, ఆ భోగాలు అనుభవిస్తేమనిపిస్తుంది, రోగం వస్తుంది. భోగాల్లో రోగాలు ఉంటాయి. అస్సలు నడవకుండా ఎప్పుడూ కుర్చీలోనే కూర్చుని కారులోనే కూర్చుని రెండు అడుగులు నడవవు, శుభ్రంగా వేళకి తిని మెత్తని పరుపేసి పడుకుంటున్నావు, అప్పుడు ఏమవుతుందో తెలుసా, మోకాళ్ళు స్తంభిస్తాయి, డైజెషన్ దెబ్బతింటుంది, రోగాలు వచ్చి చచ్చిపోతావు. అందుకే తెగ నడవాలి, శరీరాన్ని కష్టపెట్టాలి, వ్యాయామం చెయ్యాలి. రోజు చక్కగా పట్టాభిపురం నుంచి ఇక్కడ దాకా నడిచొచ్చి పురాణం వింటే శరీరం ఎంత చురగ్గా ఉంటుందండి, ఇంటికి వెళ్ళాక ఆరాడదని ఇడ్లీ తినగలుగుతారు, లేకపోతే ఏముంది నా మొహం, గ్యాస్ ట్యాబ్లెట్ మళ్ళీ. కాబట్టి భోగములు ఎక్కువగా ఉంటే రోగ భయం, కులేచ్యుతి భయం. మంచి వంశంలో పుట్టిన వాడికి ఏమో ఈ వంశం ఎప్పుడు పాడైపోతుందో, మా ఇంటి పేరు ఎంత గొప్పది, మా ఇంట్లో ఎంతోమంది దాతలు మహాత్ములు పుట్టారు, పాడు చేసేవాడు పుడతాడేమో, ఈ వంశం పాడవుతుందేమో అని భయంట. భోగాలేమో రోగ భయం, కులానికి పాడు చేసేవాడు పుట్టడం వల్ల ఈ కులం పాడవుతుందేమో, వంశం పేరు పాడైపోతుందేమో అని భయం. విత్తే నృపాలాద్ భయం, డబ్బు ఎక్కువ సంపాదిస్తే ఈ గవర్నమెంట్ వాళ్ళు లాక్కుపోతారేమో, ట్యాక్స్ వేసిన భయం. డబ్బుకి గవర్నమెంట్ భయంట, ప్రభుత్వ భయంట. మానే దైన్య భయం, కొంతమంది ఉంటారు నేను అభిమానిని, ఎవరి దగ్గర చెయ్యి చాచను, నేనేంటి వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి, టీవీగా ఉంటానంటాట. ఇలా టీవీగా తనను తాను గౌరవించుకుంటూ చెయ్యి చాచడం గొప్ప తప్పు అనుకునేవాడు, ఎవరి దగ్గర రూపాయి పుచ్చుకోను నా యావజ్జీవితం అనుకున్నవాడికి ఎప్పుడొకప్పుడు భగవంతుడు దీనత్వం పెట్టి అడుక్కునేలా చేస్తాడు. ఎవరి దగ్గర చెయ్యి చాచను అనుకున్నవాడికి చెయ్యి చాచే పరిస్థితి కల్పిస్తాట. దానికి దైన్యము అని భయం అనమాట. ఎప్పుడు అడగకుండా ఉండడం కుదరదండో, చచ్చినట్టు ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకటి ఏదో ఒకటి అడగకుండా ఎవడో ఉండగలడు, ఆలోచించండి ఒకసారి ఎంత గొప్పవాడే. ఆఖరికి నేనే గోరింటాకి అడిగా, ఎవరిని అడగకూడదు అనుకున్నవాడిని. కాబట్టి తప్పదు, అంచేత మానికి అభిమానికి దైన్య భయం, ఎప్పుడో ఒకప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాచవలసిన కర్మ వస్తుంది, ఆ భయం ఉంటుందిట. బలే రిపు భయం, మంచి బలవంతుడు, నన్ను మించిన వాడు లేడు, నేను గొప్ప బలవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి అనుకున్నవాడికి శత్రువు వచ్చి పడగొడతాడేమో అనే భయం అనమాట. వీడిని యుద్ధరంగంలో మల్ల యుద్ధంలోనో ఇంకో చోట పడగొడతాడనే భయం ఉంటూనే ఉంటుంది. బలవంతులకి ఎప్పుడు భయమే కదండి, ఎప్పుడు నేనే నెగ్గుతున్నాను ఎమ్మెల్యేగా అనుకున్నవాడికి రేపు ఓడిపోతానేమో అని భయం, లేదా ఎంపీకి ఓడిపోతానని భయం, లేదా మంచి ఉపన్యాసాల్లో ఆరితేరిన వాడికి రేపు పొద్దున ఇంకోటి గొప్పవాడు వస్తాడేమో అని భయం, ఇలా మొత్తం మీద బలవంతుడికి ఇంకో బలవంతుడు పై నుంచి వస్తాడేమో, అప్పుడు నేను ఓడిపోతానేమో అనే భయం తప్పదు. రూపే జరాయా భయం, ఇంకా అందంగా ఉన్నాడు అక్కడ పాపం, మంచి అందంగా మిసమిసలాడిపోతున్నాడు అనుకోండి, అటువంటి వాడికి జరాయా భయం, ముసలితనం భయం. ఎంతో అందంగా ఉన్న ముసలితనం రాగానే ఏమైపోతుందనమాట, మొత్తం జుట్టులో మార్పు వస్తుంది, కట్టులో తేడా వస్తుంది, నడకలో తేడా వస్తుంది. పూర్వంలో ఉండడు కదా వాడు పాత ఫోటోలు అన్నీ చూసుకుని, పాత రుచులు తల్లచి తల్లచి తాత ఊగిన కైపులు అని వాడుకుంటాడు పాపం ఇంక అక్కడి నుంచి. కాబట్టి ముసలితనానికి చాలా లక్షణాలు ఉన్నాయి, అందం ముసలితనం వల్ల పోతుందనమాట. పాపం ఈయన ఒకప్పుడు ఎలా ఉండేవాడో తెలిసిన అంటే ఎదురుగుండా కూర్చున్నాయినా బాబోయ్ సైకిల్ వేసుకుని ఆయన పెడుతూ ఉంటే ఆయన వెనకాతలు మొత్తం ఏలూరు అంతా పడేది, ఇప్పుడు ఆయన పెడితే ఎవరో పట్టంలా. ఇదే రూపే జరాయా భయం, ఎంత అందగాడికైనా ముసలితనం అనే ఒక భయం ఉంటుంది, అందం పోగొట్టేది ముసలితనం. శాస్త్రే వాద భయం, బాగా చదువుకున్న శాస్త్ర పండితుడికి వాదించి ఎవడైనా ఓడిస్తాడేమో అనే భయం. శాస్త్ర పండితులు చెప్పిన తర్వాత మళ్ళీ అనకాతల ఎక్కడి నుంచి తెచ్చావు, ప్రమాణం ఏమిటని లైవ్లో గొడవలు చేసేవాళ్ళు ఉంటారుగా, కాబట్టి శాస్త్ర పండితుడికి వాదించేవాడితో భయం. ఇక కాయే కృతాంతాద్ భయం, శరీరమునకు లాస్ట్ అండ్ ఫైనల్ భయం ఏమిటది, కృతాంతాత్ యమధర్మరాజు గారి భయం. శరీరమునకు యముడి భయం ఉంది, ఎవరన్నా నా శరీరమునకు యమ భయం లేదండి అనడానికి వీల్లేదు. ఎంత గొప్ప ఉత్తముడైనా ప్రాణం తీసేటప్పుడు యముడే తీస్తాడండి, నువ్వు ముక్తికెళ్ళినా సరే యముడు రావాల్సిందే, ఆయన మాత్రం ఆయన డ్యూటీ ఏం చేస్తాడు, కాకపోతే వైకుంఠానికి పంపడానికి విష్ణుదూతలు వస్తారు, అదే కైలాసానికి కడితే శివదూతలు వస్తారు, కానీ ఆ సమయంలో అక్కడ ఉండవలసింది యముడే, అది కంపల్సరీగా యముడు ఉండాలి. కాబట్టి ప్రాణం పోతుంది ఎవరికైనా, ప్రాణం పోకుండా ఉండేవాడు ఉండడో, శరీరంతో స్వర్గాదులకు వెళ్ళడానికి ఈ యుగంలో చాలా కష్టం. ధర్మరాజు హరిశ్చంద్రుడిలాగా వెళ్ళాలంటే కష్టం కనుక ఎంత గొప్పవాడికైనా ఏమో ఎప్పుడో ఒకప్పుడు ఎముడొస్తాడు పట్టుకుపోతాడనే భయం ఉంటుంది కనుక ఈ శరీరం కూడా భయంతో కూడినదే. సర్వం వస్తు భయాన్వితం భువినృణాం, ఈ భూలోకంలో ప్రతి వస్తువు కూడా భయముతో కూడినదే. భయము లేని వస్తువు అంటూ ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. చక్కని అందమైనది తయారు చేశారు అనగానే పటక్కన విరిగిపోతుంది అది, అందుకే జారబడ్డానికి హడిలిపోతున్నాను నేను. అంటే ఇంత గట్టి కుర్చీకి విరుగుడు భయం, మైకుకి వైరు ఊడిపోయే భయం. అన్ని చోట్ల వైరులు ఉంటారు, వైరులు లేకుండా ఈ ప్రపంచంలో ఎవరికి ఉండరు కనుక అందరికీ భయమే. ఈ విధంగా సర్వం వస్తు భయాన్వితం, ఈ లోకంలో ప్రతి వస్తువు భయంతో కూడినది. కానీ ఒక్కడున్నదట భయం లేనిది, వైరాగ్యమేవా భయం. ఒక్క వైరాగ్యమునకు భయం లేదు. అసలు కోరికలు లేనివాడికి భయం ఏమిటి?